பூர்ணமதஃ பூர்ணமிதம் பூர்ணாத் பூர்ணமுதச்யதே பூர்ணஸ்ய பூர்ணமாதாய பூர்ணமேவாவசிஷ்யதே. ஓம் சாந்தி சாந்தி சாந்தி. 31வ பேஜி 7வ மந்திரம். தத்தேதம் தர்ஹி அவ்யாக்ருதமாசீத். தன்னாம ரூபாப்யாமேவ வ்யாக்ரியதம் அஸௌ நாம இதம் ரூபயிதி நாமய ரூபமிதி ததிதம் அப்யேதர்ஹி நாம ரூபாப்யாமேவ வ்யாக்ரியதே அஸௌ நாமாய இதம் ரூபயிதி ச ஏஷஹ இஹ ப்ரவிஷ்டஹ பிருஹதாரண்யகோபநிஷத் மொதட்டி அத்தியாயம் நுஞ்சி 3வ அத்தியாயம் வரைக்கும் உபாசனா ஃபலம் குறிஞ்சி தெரிசுக்குன்னாம். அநேக ரகாலைனட்டுவண்டி விராட் உபாசனலு ஹிரண்ய கர்ப்ப உபாசனலு செப்பபடினை. ஆ உபாசனல யொக்க ஃபலம் ஏமிட்டி அண்டே க்ரமமுக்தி அனி உபனிஷத்து தெரியஜேசிந்தி. க்ரமமுக்தி அண்டே ஏமிட்டோ மனம் க்ரமங்க தெரிசுக்குன்னாம். க்ரமமுக்தி அண்டே ஏ உபாசகுடைத்தே தன இஷ்டதைவான்னி பூஜிஞ்சி ஏகரூபங்க கானி விஸ்வரூபங்க கானி ததேக நிஷ்டதோ பூஜிச்சின் தர்வாத மரண சமயம்லோ ஆ பகவந்துண்ணே ஸ்மரிஸ்து சரீரான் வதிலிப்பெடுத்தாடு. அலா சரீரம் வதிலிப்பெட்டினட்டு உபாசகுடு ஜீவுடு பிரயாணிச்சு பிரம்மலோகானிக்கு வெளுத்தாடு. அக்கட பிரம்ம தர ஈ பிரம்ம வித்யனி அபியசிஸ்தாடு. அப்படி ஆ உபாசகுடு ஆத்மஜானி பொந்தி க்ரமமுக்தி பொந்துத்தாடு. பிரம்மகாரு குரு ஆயனக்கு ஸ்பெஷல். இது க்ரமமுக்தி அனு தெலுசுக்குன்னாம் மனம். ஒருவேளை ஆ உபாசகுடு கனக சாலா அண்டே சாலா விசிஷ்டமைனட்டு உபாசன சேசுண்டே நேருகா பிரம்மதேவுடே அவுத்தாடு. ஆயன சாஸ்திரம்ல ஏன் செப்பபடிந்தே பிரம்மதேவுடு அனைதி ஒரு போஸ்ட், ஒரு பதவி. ஆ பதவி எல்லா வந்து மாமூலு ஜீவுலக்கு கூட மனுஷி பாகா உபாசன செய்தே தர்வாத ஜன்ம பிரம்மதேவுடிகா பதவின் பொந்துத்தாடு பைலோகம்ல. அப்படி பிரம்மதேவுடிகா ஆயன பதவின் பொந்தித்தே மரி ஆயனக்கு எவரு பிரம்ம வித்ய செப்தாரு அண்டே ஈஸ்வருடே செப்தாடட. பரமாத்முடே சாட்சாத் பிரம்மா தேவானாம் பிரதம சம்பபூவா அண்டே அக்கட அர்த்தம் ஒரு ஜீவுடே விசிஷ்டமைனட்டு உபாசன செய்யடம் வல்ல பிரம்மலோகானிக்கு வெள்ளி பிரம்ம பதவின் பொந்துத்தாடு, சிருஷ்டி சேசே சக்தின் பொந்துத்தாடு. அண்டே பிரம்மதேவுடே ஆயனுக்கு ஜன்மனிச்சாடு அனி அர்த்தம். ஆ பிரம்ம பதவினிச்சாடு அனி அர்த்தம். அப்படி ஆ பரமேஸ்வருடே ஈஸ்வருடே பரமாத்முடே பிரம்ம வித்யனி போதிஸ்தாடு பிரம்மதேவுடிக்கு அனி சாஸ்திரம்லோ செப்பபடிந்த. இதுதான் செப்பின் தர்வாத இப்படி உபனிஷத்து சத்யோமுக்தி குறிஞ்சி செப்புனது. க்ரமமுக்தி குறிஞ்சி விண்ணாரு, இப்படி சத்யோமுக்தி குறிஞ்சி தெலுசுக்குந்தாம் அனி செப்புனது. சத்யோமுக்தி அண்டே ஏமிட்டி அண்டே சத்ய இப்படே இக்கடே அனி அர்த்தம். சத்ய அண்டே இப்படே இக்கடே. இப்படே இக்கடே அண்டே ஏமிட்டி, ஈ ஜன்மலோனே ஜீவிச்சு உண்டகானே அனி அர்த்தம். ஈ ஜன்மலோனே ஜீவிச்சு உண்டகானே ஈ சரீரம்லோ உண்டகானே அண்டே பிரதிக்கு உண்டப்புடே அர்த்தம். ஜீவன் முக்தி தான் சத்யோ முக்தி அண்டார். అటువంటి సద్యోముక్తిని పొందాలి అంటే ఏ విధంగా పొందుతాం అనే విషయాన్ని చెప్పబడుతోంది ఇక్కడ. ఈ 7వ మంత్రం వేద మొత్తంలో చెప్పినటువంటి ఉపనిషత్తులన్నిటిలో సారం ఒక్క 7వ మంత్రంలో ఉంది. ఈ 7వ మంత్రం సర్వ ఉపనిషత్తుల సారం. అందుకని ఎప్పుడు ఏ సారం వస్తుందో, ఎక్కడ వస్తుందో, ఏ క్లాసులు వస్తుందో మనకే తెలియదు. బాగా పుణ్యఫలం ఎక్కువ ఉంటే కరెక్ట్గా ఆ టైంకి వస్తాం ఆ క్లాస్కి. ఎందుకంటే శిష్యుడికి తెలియదు, గురువుకి తెలియదు ఏ శిష్యుడు ఎప్పుడు వస్తాడో క్లాస్కి, ఎవరికి తెలుసు. కనుక ఆ 7వ మంత్రం వింటే అన్ని ఉపనిషత్తులు విన్నట్టే. అంత గొప్ప మంత్రం ఇది. ఏమిటండి అంత గొప్పదనం ఉంది ఈ మంత్రంలో అంటే, వినండి తెలుస్తుంది, తద్ధీతం తర్హి అవ్యాకృతం ఆసీత్. ఈ మంత్రం రెండు మెట్లుగా రెండు పాఠాలు చెప్తోంది మనకు. రెండు మెట్లుగా రెండు పాఠాలు చెప్పబడుతున్నాయి ఇక్కడ. మొదటి మెట్టు ఏమిటంటే సృష్టి ప్రకరణం. ఒకే మంత్రంలో సృష్టి ప్రకరణం మనం తైత్రీయోపనిషత్తులో విన్నాం. తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూతః. ఈ ఆత్మ నుంచే అన్నీ పుట్టినాయి అని చెప్పి విన్నాం కదా. అది ఇక్కడ ఒక్క లైన్లో చెప్పేస్తుంది ఉపనిషత్తు. ఏమిటి చెప్తోంది? మొదటి మెట్టు, మొదటి పాఠం సృష్టి ప్రకరణం. దాని గురించి వివరం చెప్తాను తర్వాత. రెండవ పాఠం ఏమిటంటే ప్రవేశ ప్రకరణం. ప్రవేశ అంటే అనుప్రవేశ ప్రకరణం. బ్రహ్మము ఈ సృష్టిని ఎలా చేశాడు, ఈ సృష్టి ఎలా జరిగింది అనే వివరణ మొదట. రెండవ వివరణ ఏమిటి? సృష్టి చేసిన తర్వాత ఈ ప్రపంచాన్ని ఆ బ్రహ్మమే ఈ సృష్టి చేసిన శరీరాలలో ప్రవేశించాడు. తాను సృష్టించిన ఈ శరీరాలయందు తానే గృహప్రవేశం చేశాడు. మనకు గృహప్రవేశం అంటే బాగా అర్థమవుతుంది. మనం ఇల్లు కట్టుకొని, మంచి ఇల్లు కట్టుకొని ఎట్లా గృహప్రవేశం చేస్తాము? ఇల్లు కట్టుకునేది ఎందుకండి? గృహప్రవేశం చేయడానికి. అదేవిధంగా ఆయన ఈ ప్రపంచాన్ని 14 భువనాలను సృష్టించుకున్నాడు భగవంతుడు. ఆ పరమాత్ముడు మాయా సహితం బ్రహ్మ ఈ 14 లోకాలను సృష్టించి ఈ 14 లోకాలలో ఉన్న మళ్ళీ దేవతలను సృష్టించి జీవరాశులన్నింటినీ సృష్టించి, అది తెలుసుకున్నాం కదా, మను శతరూప ఎట్లా పుట్టారు, అందరూ రకరకాల జీవరాశులన్నీ వచ్చినాయి అని చెప్పి తెలుసుకున్నాం. ఇవన్నీ సృష్టించిన తర్వాత ఆహా అన్ని సృష్టించేశాను ఇప్పుడు ఏం చెయ్యాలి అన్నాడు. వాటికి చేతనం ఇవ్వాలి కదా, అవన్నీ ప్రకృతి జడం, అవన్నీ జడంగా ఉంటే ఏం ప్రయోజనం? కనుక కొన్నిటిని చేతనంగా చేద్దాం, కొన్నిటిని జడంగానే ఉంచి మనం అనుభవించడానికి కావాలి కదా. ఇడ్లీ దోశ పూలు చెట్లు చామలు ఇళ్ళు అన్నీ కొన్ని భోగ్య ప్రపంచంగా ఉంచి కొన్ని కొంత భోక్త ప్రపంచంగా మార్చాడు. తాను ప్రవేశించాడు. అనుప్రవేశ ప్రకరణం అంటారు దాన్ని, ప్రవేశించడం అన్నమాట. ఇక్కడ ప్రవేశించడం అంటే ఎంట్రీ అంటారు ఇంగ్లీష్లో. ఏమండి ఎంట్రీ అంటే ప్రవేశించడం అంటే నిజంగా ఆయన ప్రవేశించాడా, మనం ఇంట్లో ప్రవేశించినట్లుగా? అట్లా ప్రవేశించాడు అంటే అది యుక్తియుక్తం కాదు, సరికాదు. ఎందుకంటే ఆయన అంతటా ఉన్నాడు, అంతటా ఉండే ఆయన ఎట్లా ప్రవేశిస్తాడు, ప్రవేశించలేడు కదా. కనుక ప్రవేశించడం అంటే ఏమిటి అని కూడా తెలుసుకోవాలి మనం. ఉపనిషత్తు చెప్తుంది ప్రవేశించడం అంటే ఏమీ లేదు, ఆయన అక్కడ లభిస్తున్నాడు అని అర్థం. పరమాత్ముడు ఈ శరీరంలో లభిస్తున్నాడు అనేది ప్రవేశంలో చెప్తాం మళ్ళీ వచ్చినప్పుడు ఆ లైన్. ఇప్పుడు మరి ఈ సృష్టి ప్రకరణం వింటున్నాం, పోయిన వారం మొదలుపెట్టాను. బంగారం గొలుసు అవి చెప్తున్నాను. కారణం కార్యం. కార్యములంటే ఈ యొక్క వస్తువులు, మన ఆ వస్తువు ఆ కారణం నుంచి వస్తుంది. వస్త్రాలు దారాన్ని నుంచి వస్తాయి, దారం కారణం. ఈ ఫర్నిచర్ చెక్క సామాగ్రి అంతా కూడా చెక్క నుంచి వస్తుంది. ఆభరణాలన్నీ బంగారం నుంచి వస్తాయి. ఆ కార్యాలన్నీ ఆ కారణాల నుంచి వస్తాయి కదా. మనం ఈ ప్రపంచంలో చూస్తున్నాం ఇది. అది ఎలా తెలుసుకున్నావో అదేవిధంగా ఈ బ్రహ్మ విషయంలో కూడా నువ్వు తెలుసుకోవాలి అంటుంది ఉపనిషత్తు. మొదట ఏమున్నదట? అవ్యాకృతం ఆసీత్ అంది. ఇంతవరకు చెప్పే పోయిన వారం ఉదాహరణను మాత్రం చెప్పి వదిలిపెట్టేశాను. ఇప్పుడు మంత్రంలోకి వెళతాం. అవ్యాకృతం ఆసీత్ తద్ధేదం తర్హి తత్ హి ఇదం తర్హి. మొట్టమొదటగా మనకు కథలు చెప్పేటప్పుడు అనగనగనగనగా అని చెప్తాను చూసావా. సృష్టికి ఆరంభంలో మొట్టమొదటిగా అవ్యాకృతం ఆసీత్. అవ్యాకృతం అంటే ఏమిటి? మాయా సహితం బ్రహ్మ ఆసీత్, కారణం ఆసీత్. అవ్యాకృతం అంటే మాయ. ఇక్కడ అవ్యాకృతం అంటే ఈశ్వర అని చెప్పుకోవాలి. ఈశ్వర అనగానే మాయా సహితం బ్రహ్మ అని అర్థం. అవ్యాకృతం ఈజ్ ఈక్వల్ టు ఈశ్వర. ఎందుకంటే బ్రహ్మం ఒక్కడే సృష్టి చేయలేడు మాయ లేకుండా. అందుకే అర్ధనారీశ్వర తత్వం చెప్పబడింది పురాణాలలో. శివశక్త్యాయుక్త యది ప్రభవతి ప్రభవితం అన్నారు. కనుక ఆయన బ్రహ్మము మాయ శక్తి చేత మాయని ప్రేరేపిస్తాడు. ఆయన ప్రేరేపించినప్పుడు ఈశ్వరుడు అవుతాడు బ్రహ్మం. అవ్యాకృతం అనేది ఈశ్వర, ఈశ్వరుడు అంటే మాయా సహితం బ్రహ్మ. మాయతో కూడిన బ్రహ్మానికి ఈశ్వరుడు అని పేరు. అందుకనే ఈశ్వరుడు ఏ శరీరం తీసుకున్నా కూడా మాయా మానుష వేషధారి అంటాం ఆయన్ని. ఎందుకంటే మాయ ఉంటేనే రూపం కనపడుతుంది. బ్రహ్మముకు రూపం లేదు. రూపం లేని బ్రహ్మ రూపాన్ని తీసుకుంటాడు మాయ వలన. మాయ అంటే మన అచ్చ తెలుగులో, ఇంగ్లీష్లో మ్యాటర్ అంటారు. అచ్చ తెలుగులో చెప్పాలంటే మూల పదార్థం. మ్యాటర్ మూల పదార్థం, ముడి పదార్థం అంటారు. చూసారా, ముడి పదార్థం ఎప్పుడు ఉన్నది. ఎప్పుడు కూడా ముడి పదార్థం అనాది. అది దానికి సృష్టి లేదు. అది అనాదిగా బ్రహ్మముతోనే ఉన్నది ముడి పదార్థం. దాన్ని ఉపయోగిస్తాడు ఆయన. ఉపయోగించి కుండలు చేసేవాడు మట్టిని ఎట్లా ఉపయోగిస్తాడో కుండ చేయడానికి, ఆ విధంగానే బ్రహ్మము ఇంటెలిజెంట్ కాజ్, మాయ మెటీరియల్ కాజ్, ఉపాదాన కారణం. ఆ ఉపాదాన కారణంతో అవ్యాకృతం అయిన ఈశ్వరుడు ఆ మాయశక్తి చేత తన్నామరూపాభ్యామేవ వ్యాక్రియత, నామరూపాలుగా వ్యక్తమైనాడు. ఇప్పుడు మనం లడ్డు చేస్తే శనగపిండితో చేస్తే లడ్డు శనగపిండి లడ్డు, పంచదార మిక్స్ చేస్తే పంచదారతో ఏ పదార్థం కలిపితే ఆ లడ్డులో మా లడ్డు అదే విధంగా ఉంటుందా లేదా? శనగపిండి చేస్తే శనగపిండి రుచి ఉంటుంది, పంచదార వేస్తే పంచదార రుచి ఉంటుంది. ఇప్పుడు లడ్డు అనేది ఎక్కడ ఉన్నదండి? బూందీ కదా. బూందీ అనేది ఉన్నదా? ఏమున్నది? శనగపిండి ఉన్నది, బూందీ షేప్లో ఉంది. ఆ బూందీని కాస్త పంచదారలో పాకంలో వేసాము. పాకంలో వేసి ఏం చేసాము? ఉండ చేసాం. ఉండ చేయంగానే లడ్డు అయిపోయింది. కొంచెం ఆలోచించండి, అసలు లడ్డు అనే పదార్థం ఉన్నదా? లడ్డు అనే పదార్థం సపరేట్గా వేరేగా ఒక లడ్డు అనేది దాన్ని ఉన్నదా అన్నారు. ఇది లడ్డులానే ఉంది చూస్తే. మీరు లడ్డు ఉన్నదండి అంటే నేనే అంటాను, శనగపిండి పంచదార కలిసి ఉన్నాయి అది లడ్డు కాదు అంటాను. చూసారా, లడ్డు అనే పదమే వస్తువు లేదు. శనగపిండి పంచదారకి కలిపిన దానికి మీరు కలిపి ఉండ చేశారు, రెండు చేతులతో కలిపి అప్పుడు పేరు పెట్టేశారు. ఏమిటి? లడ్డు. ఆ లడ్డులో రకరకాలు, బందరు లడ్డు, తిరుపతి లడ్డు, రవ్వ లడ్డు. చూసారా ఎన్ని రకాల లడ్డు. లడ్డు అనేది చాలా ఫేమస్ కదా ఆ స్వీట్. నామరూపాభ్యాం వ్యాక్రియత. మీరు ప్రతి వస్తువు చూడండి, ఇప్పుడు గొలుసు అనేది లేదు, డెస్క్ అనేది లేదు, అసలు చెక్క ఉన్నది. నేను పట్టుకున్నది డెస్క్నా చెక్కనా? చెక్కని. ఇప్పుడు మీ యొక్క షర్ట్ని పట్టుకోండి, మీ శారీని పట్టుకోండి. మీరు శారీని పట్టుకున్న చీరను పట్టుకున్నారా, దారం పట్టుకున్నారా? దారాన్ని పట్టుకున్నాను. లేదు స్వామి, నేను చీరనే పట్టుకున్నాను. నేను దారం తీసుకుంటా, నువ్వు చీర పట్టుకో అన్నా. ఎలా పట్టుకుంటావు మీరు చెప్పండి? నిజంగా చీర అనే వస్తువు ఉందా? అలాగే షర్ట్ అన్నారు. షర్ట్ చొక్క, చొక్క అనే పదార్థం లేదు అస్సలు. కానీ ఆ దారాలని వస్త్రంగా తయారు చేస్తేవాడు ఆ క్లాత్ని ఆ టైలర్ కుడితే, కుట్టిన తర్వాత ఆ క్లాత్కి ఏం పేరు పెట్టాం? చొక్క అని పేరు పెట్టారు. ఇంకొక దానికి ఫ్యాంట్ అని పేరు పెట్టారు. ఇంకొక దానికి బ్లౌజ్ అని పేరు పెట్టారు. పరికిణి, ఓణి, రకరకాలు. ఇన్ని పేర్లు, ఒకటే రెండే కోట్ల పేర్లు. డిక్షనరీ ఇంత ఉంటుంది, పెద్ద డిక్షనరీ. ఈ పేర్లన్నీ నిజంగా ఆలోచిస్తే, ఇప్పుడు కుర్చీ అనేది ఉన్నదా అండి? ప్లాస్టిక్ ఉన్నది కానీ కుర్చీ లేదు కదా. మరి ఈ కుర్చీ ఏమిటండి అంటే, ఈ లడ్డు ఏమిటి? ఛాందోగ్యంలో విన్నాం వాచారంభణం వికారం అన్నాం. అక్కడ అన్ని ఉపనిషత్తుల కార్యం కార్యం అని చెప్పబడింది. బ్రహ్మము మాయా సహితం బ్రహ్మ ఈశ్వర కారణం, మిగతా అవన్నీ కార్యాలు ప్రోడక్ట్స్ అని చెప్పాం మిగతా ఉపనిషత్తులు. కానీ ఉపనిషత్తు కార్యం అని చెప్పదు. బృహదారణ్యకం ఏం చెప్తుందో తెలుసా, నామరూప అన్నారు. అంతే, అదే కరెక్ట్ పేరు. ప్రోడక్ట్ అంటే ఏమిటండి, నామ రూప ఇచ్చాం. మట్టికి కుండమరి వాడు కుండ చెయ్యగానే ఆ మట్టికి కుండ అని పేరు పెట్టాం. నామరూపాభ్యాం వ్యాక్రియత, ఆ ఈశ్వరుడు నామరూపాలతో వ్యక్తమైనాడు. అవ్యాకృతమైనటువంటి ఈశ్వరుడు కనపడకుండా రూపం లేనటువంటి ఆ నామరూపాలుగా కనపడినాడు ఆ పరమాత్ముడు. బ్రహ్మంతో కలిసినప్పుడు మాయ అంటే కలవడం అంటే ఏమిటి, బ్రహ్మంతోనే ఉన్నది మాయ ఎప్పుడు. కానీ ఆ మాయా శక్తిని తాను విక్షేపంగా చేశాడు, కదిల్చినట్లే. కదల్చడం అంటే ఏమిటన్నాడు, సతపో తప్యత అన్నారు. తపస్సు చేశాడు అనమాట, ఐక్షత, తపస్సు కాదు ఐక్షత. ఆ బ్రహ్మం ఏం చేశాట, అట్లా సంకల్పం చేసుకున్నాట. ఐక్షత అనగానే మాయా రకరకాలు కనపడ్డాడు, మ్యాజిక్ లాగానే కనపడి ఎన్ని రూపాలుగానో ఎన్ని రూపాలుగానో కనపడుతున్నాడు. నామరూపాభ్యాం ఏవ వ్యాక్రియత, తనను తాను అనేక రూపాలుగా మార్చుకున్నాడు. ఆయన మార్చుకోవడం అంటే వ్యక్తమైనాడు అని అర్థం. అసౌ నామాయ ఇదం రూప ఇతి, ఆ పరమాత్ముడికి ఈ నామం రూపం. నామం అంటే పేరు. ఆ పరమాత్ముడికి ఈ పేర్లన్నీ కూడా, ఈ రూపాలన్నీ కూడా ఆయనకి. దేని దేనికైతే రూపం ఉందో దాని దానికి పేరున్నది. పేరు లేని రూపం లేదు, రూపం లేని పేరు లేదు. నామ అంటే పేరు, రూపం అంటే ఆకారం. మనం తెలుగులో అంటాం ఆకారం. ఒక్కొక్క వస్తువుకు ఒక్కొక్క ఆకారం, ఆ ఆకారానికి ఆ పేరు. దట్ ఆబ్జెక్ట్ దట్ నేమ్ ఉన్నది కదా, ఆ పేర్లతో మనం ఏం చేస్తా ఉంటా. తదిదం అప్పి తరిహి నామరూపాభ్యామేవ వ్యాక్రియతే అసౌ నామాయమిదం రూపమితి. అది రాగానే ఈ పేరు కృష్ణమూర్తి, సుబ్బారావు, రమణరావు, అట్లా పేర్లు పెట్టుకుంటాం. లక్ష్మి, పార్వతి అని రకరకాల పేర్లు. మనుషులకు పేర్లు, జంతువులకు పేర్లు, పక్షులకి పేర్లు, కీటకాలకు వాటి పేర్లు. 84 కోట్ల జీవరాశులకి 84 కోట్ల పేర్లు. వెరైటీ ఒక పేరు కదండి. నెమలి, ఆ నెమలిలో ఒక పించ ఉన్న నెమలి, ఆడ నెమలి, మగ నెమలి, రకరకాల పేర్లు అందులోనే మళ్ళీ. కనుక ఈ పేర్లన్నీ కూడా వచ్చినాయి. సరే, అయితే ఏమంటారు ఇప్పుడు అన్నారు. అసలు విషయానికి రావాలి. అవ్యాకృతం వ్యాకృతమైంది. అవ్యాకృతం అంటే కంటికి కనపడని, వ్యాకృతం అంటే కంటికి కనపడుతున్నటువంటి, కంటికి కనపడనటువంటి, నామరూపాలు లేనటువంటి ఆ ఈశ్వరుడు నామరూపాలుగా వ్యక్తమైనాడు అన్నాడు. ఇప్పుడు దీనివల్ల మనం తెలుసుకోవాల్సిన పాఠం ఏమిటంటే, ఉదాహరణకు వెళ్ళాలి మళ్ళీ, బంగారం నుంచి ఆభరణాలు వచ్చినాయి, గొలుసు వచ్చింది. గొలుసు అనేది సత్యమా, బంగారం సత్యమా, కారణం సత్యమా, కార్యం సత్యమా అని విచారణ చేస్తే, కార్యం అనేది లేదు కారణం కంటే, కారణమే కార్యంగా కనపడుతున్నది, కారణమే కార్యముగా కనపడుతున్నది. కుండ సత్యమా మట్టి సత్యమా, మట్టి సత్యం. కుండ అనేది మిథ్య, మట్టికే కుండ రూపంగా ఉన్న మట్టికి మట్టి కుండ అన్నాం. కుండ అనే పేరు పెట్టాం వ్యవహారం కోసం, లేకపోతే బంగారమే అన్నీ ఆభరణాలు వేర్విడిగా ఉంటేనే కదా గొలుసు తీసుకురా అంటాం, ఉంగరం తీసుకురా, గాజులు తీసుకురా అంటాం. బంగారం తీసుకురా అంటే ఏం తీసుకొస్తాడు, మెడలో వేసుకోవాలి, బయటికి వెళుతున్నాం ఫంక్షన్కి వెళుతున్నాం, గొలుసు తీసుకురా అంటాం. బంగారం తీసుకురా అని చెప్పాను, చంద్రహారం తీసుకురా, నెక్లెస్ తీసుకురా, ఏ ఫంక్షన్కో ఏ వేసుకోవాలో వాళ్ళు వేసుకోవాలి కదా. అందుకని ఆ పేరు పెట్టి పిలుస్తాం. ఆ పేరు పెట్టి పిలిచేటప్పుడు నిజంగా ఆ వస్తువులు తెస్తున్నప్పుడు కూడా బంగారమే ఉన్నది, కానీ నిజంగా ఆ వస్తువులు లేవు. బంగారమే ఉన్నది. కనుక బంగారం ఆభరణం లేకపోయినా ఉంటుంది, ఆభరణం గొలుసు బంగారం లేకుండా ఉండలేదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. గొలుసు, ఉంగరం, గాజులు అనేటువంటివి పేర్లు బంగారాన్ని తీసేస్తే ఉండలేవు. అందుకని వాటికి స్వతంత్ర సత్తా లేదు, స్వతంత్రంగా ఉండలేవు అవి బంగారం లేకుండా. కానీ గొలుసు పేరు తీసేయండి, గొలుసును కరిగించండి, బంగారం, గొలుసు, చైన్, గొలుసు, గాజులు, రింగ్ అన్నీ కరిగిస్తే బంగారం ఉంటుంది. అంటే ఇప్పుడు ఏది లేకపోతే ఏది ఉండలేదో అది మిథ్య. బంగారం లేకపోతే గొలుసు ఉండలేదు. కనుక గొలుసు పరతంత్రం, బంగారం మీద ఆధారపడి ఉన్నది, స్వతంత్రంగా లేదు గొలుసు. కనుక ఏది స్వతంత్రంగా ఉండలేదో అది మిథ్య. ఇప్పుడు ఈ వస్త్రం ఉంది, చీర ఉంది, దారం తీసేయండి, చీర ఉండదు. ఆ పోగులు తీసేస్తే దార పోగులు, ఆ వస్త్రం ఉండదు. కనుక మన పేర్లన్నీ కూడా కారణం బయటికి తీసేస్తే అదే పూర్ణ మదహ పూర్ణ మిదం. అంటే కారణంలో నుంచి, ఆ కార్యంలో నుంచి కారణం తీసేస్తే ఏం మిగులుతుంది? కారణమే ఉంటుంది, బంగారమే మిగులుతుంది. కనుక కార్యం మిథ్యా, కారణం సత్యం. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఈ బ్రహ్మ పరమాత్మ ఈ జగత్తుకు కారణం కనుక ఈ జగత్ అనేది కార్యం, నామరూపం. ఇదం అంటే ఈ జగత్ అని అర్థం. ఇక్కడ ఇదం అని ఉంది మంత్రంలో, ఇదం అంటే జగత్. కారణం ఒక్కటే ఉంటుంది, సారం అది, ఎస్సెన్స్ నిత్యంగా ఉంటుంది. ఏ కార్యాలు కూడా నిత్యంగా ఉండవు, కారణం ఎప్పుడు నిత్యంగా ఉంటుంది. ఏక సార నిత్య సత్యం, కారణం ఎప్పుడు సత్యం, అది నిత్యం, అది ఒకటే, అది సారం. కార్యాలు అనేకం, అసారం, అనిత్యం, అసత్యం. అనేకం, అసారం, అనిత్యం, అసత్యం. కనుక ఈ నామరూప జగత్తంతా కూడా అసారం, అసత్యం, అనిత్యం, అనేకం. ఈ జగత్తుకు కారణమైనటువంటి ఆ పరమాత్మ మాయా సహితం బ్రహ్మ ఏకం, ఏకం ఒక్కటే, సారం అన్నిటికీ మూలం, సారం అని అర్థం. నిత్యంగా ఉంటాడు పరమాత్మ, సత్యం అన్నారు. ఇప్పుడు ఆ పరమాత్మ ఎవరు? బ్రహ్మము. మాయా సత్యం కాదు, నామరూపాలు కనపడేది మాయ. కనుక మాయా సత్యం కాదు, బ్రహ్మము సత్యం. నామరూపాలు మాయకు సంబంధించినవి, ఆ సత్యం అనేటువంటిది బ్రహ్మం. కార్యం అంటే మాయ, నామరూపాలుగా కనపడేది మాయ. ఆ బ్రహ్మములో ఉన్నటువంటి మాయా శక్తి వల్ల నామరూపాలు కనపడుతున్నాయి. బ్రహ్మము సత్యం, కారణం. కనుక బ్రహ్మ సత్యం, జగన్ మిథ్యా. అది దీని యొక్క సారం. బ్రహ్మ సత్యం, జగన్ మిథ్యా. బ్రహ్మము కారణము, ప్రపంచం, జగత్తు కార్యం. కార్యమైనటువంటి జగత్తు నామరూపాలతో కూడినటువంటిది కదా. ఎక్కడన్నా చూడండి, ప్రతిదీ ఒక పేరు ఉంటుంది. ఏ ఇదేమిట్రా, అదేమిట్రా అంటే పేర్లు చెప్తాం. ఇదం, ఇదం, ఇది, ఇది అని, ఆమె, అతడు, అది, ఇది అని పేర్లు. ఎన్ని పేర్లు! ఉదయం లేస్తే మనం మాటలు తెరిస్తే, నోరు తెరిస్తే పేర్లే కదండి ప్రపంచం అంతా. సో బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. ఇంతవరకు వచ్చామా? మొదటి పాఠం అయింది కదా, అయిందా, అర్థమైంది కదా. బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య అంటే కారణం సత్యం, కార్యం మిథ్యా అని అర్థం. నామరూప ప్రపంచం మిథ్యా. ఇప్పుడు దీనివల్ల ఇంకో పాఠం నేర్చుకోవాలి. ఏమిటి అంటే, నామరూపాలు మిథ్యా అయిన వాటి మీద ఆధారపడకూడదు. సత్యమైన దాని మీద ఆధారపడతామా, మిథ్యా అయిన దాని మీద ఆధారపడతామా? ఇప్పుడు మీరు బంగారం విలువ ఇస్తారా, మీకు గొలుసు విలువ ఇస్తాడా? షాప్లో బంగారం విలువ ఇస్తాడు కానీ, ఆ విలువకి డబ్బులు ఇస్తాడు కానీ, ఈ గొలుసుకి విలువ డబ్బులు ఇవ్వడు. వాడు ఎవరో రాముల వారు, హనుమంతుడు, ఇవన్నీ బొమ్మలు ఉంటాయి, విగ్రహాలు పంచలోహాలతో చేసినవి, తీసుకెళ్ళాడు బంగారం షాప్కి. తీసుకెళ్ళి నాకు ఇది కొంచెం నాకు డబ్బులు కావాలి, దీని వెయిట్ చూడండి ఎంత ఉన్నదో అని చెప్పి చూస్తే, హనుమంతుల వారు కొంచెం పెద్దగా ఉన్నాడు కదా, నాకు డబ్బులు ఎక్కువ ఉన్నట్ట. లావుకుంటాడు కదా, వెయిట్ ఎక్కువ కదా ఆయన, డబ్బులు ఎక్కువ అన్నాడు. నీకు హనుమంతుల వారి వెయిట్ కాదు, నాకు ఇక్కడ బంగారం ఎన్ని గ్రాములు ఉంది లెక్క. లోపల ఖాళీగా ఉండొచ్చు కదా, విగ్రహం పెద్దదిగా కనపడుతోందని ఇస్తారా డబ్బులు ఇవ్వరుక. ఆ బంగారం లెక్క వేస్తాడు కానీ ఆ షేప్ దాన్ని లెక్క వేయడు. అట్లాగే ఇక్కడ కూడా మనం తెలుసుకోవలసింది ఏంటంటే, ఈ నామరూపాలన్నీ మిథ్య కనుక, సత్యమైనటువంటిది ముఖ్యం కనుక, మనం ఈ నామరూపాలైనటువంటి ప్రపంచం మీద మన సుఖం కోసం శాంతి కోసం ఆధారపడితే అవి మిథ్య అయినప్పుడు మన సుఖం కూడా, అవి అనిత్యం అని చెప్పాం కదా, అనిత్యం అసత్యం అని చెప్పాం, అసారం అన్నాం. ఇప్పుడు వాటి మీద మనం మన సుఖం కోసం ఆనందం కోసం వాటి మీద ఆధారపడితే ఏ పదార్థం మీదైనా ఏ వ్యక్తి మీదనైనా ఏ వస్తువు మీదనైనా మనం ఆధారపడ్డాం అనుకోండి, ఒక స్కూటరో కారో ఇల్లో మన అబ్బాయో అమ్మాయో మన సుఖం కోసం మన ఆనందం కోసం వాటి మీద ఆధారపడితే అప్పుడు మన సుఖం కూడా ఏమవుతుంది, అనిత్యం అసారం మిథ్యా అవుతుంది, అసత్యం అవుతుంది. అందుకని సుఖం కోసం ఎప్పుడు కూడా మానసికమైనటువంటి ఒక భద్రత శక్తి ధైర్యం వీటన్నిటి కోసం ఈ ప్రపంచం మీద వస్తువుల మీద ఆధారపడితే నీకు దిగులు చింత మిగులుతుంది అంటుంది శాస్త్రం. నీ ఆస్తులు పాస్తులు బంగారం ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ నామరూపాలేగా, మన అబ్బాయి మా అమ్మాయి మా అబ్బాయి నా డబ్బులు నా బ్యాంక్ బ్యాలెన్స్ ఇవన్నీ చూసుకుంటున్నావు, ఇవన్నీ నామరూపాలు, ఇవన్నీ మిథ్య. నీ సుఖం కోసం వాటి మీద ఆధారపడుతున్నావు, శాంతి కోసం ఆధారపడితే ఉంటున్నదా ఆ శాంతి, మా అబ్బాయి అండి ఆనందంగా ఉన్నా కొంచెంకాలం మళ్ళీ ఏదో ఒకటి దుఃఖం వస్తున్నదా లేదా, అబ్బాయి వల్లనో అమ్మాయి వల్లనో ఇంటి వల్లనో వాటిప్పుడు నీ శరీరం, నీ శరీరం అనుకున్నావు ఆహా ఆనందంగా ఉందా, ఇది ఒక నామరూపమే, ఇది కూడా దుఃఖాన్ని ఇస్తున్నదా లేదా, అమ్మో చాలా దుఃఖాన్ని ఇస్తుందండి అన్నాడు. గోరుకి వెంట్రుకకి తప్ప ఒళ్ళంత బాధలే, గోరుకకి వెంట్రుకకి తప్ప శరీరం అంతా ఎక్కడో అక్కడ ఏదో ఒక బాధ ఎప్పుడో ఒకప్పుడు వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఈ శరీరాన్ని నుంచి నేను ఆనందంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, సుఖంగా ఉండాలి, సెక్యూరిటీ నాకంటే ఉంటుందా, ఈ శరీరం కార్యం ప్రోడక్ట్ పంచభూతాల చేత చేయబడింది, పంచభూతాలు ఉన్నాయి కదా, ఆకాశం వాయు అగ్ని జలం పృథివీ, ఆకాశము గాలి నిప్పు నీరు భూమి ఈ ఐదుతో చేయబడినటువంటిది శరీరం. అవన్నీ కార్యాలే కదా, అవి కార్యాలు అయితే ఇదేమవుతుందండి, వాటితో చేయబడినటువంటిది కార్యమే అవుతుంది. కార్యం అయితే ఏం చెప్పాం, నామరూపం అన్నాం. ఐదు పంచభూతాలకు ఏం పేరు పెట్టాం, సుబ్రహ్మణ్యం లక్ష్మి పార్వతి సరస్వతి కృష్ణమూర్తి రమణమూర్తి ఇవొక పేర్లు పెట్టుకున్నాం, రకరకాల పేర్లు, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పేరు. ఎవరికి ఇచ్చాము తెలుసా ఈ పంచభూతాలకు ఇచ్చాం పేరు. పంచభూతాలన్నీ ఒకచోట చేరినాయి ఎట్లా అండి అన్నాడు. గాలి ఉన్నదా, నీరున్నదా, లోపల వేడి ఉన్నదా, టెంపరేచర్ ఉన్నదా, భూమి మట్టితో చేయబడిందే కదా, కెమికల్స్ అవన్నీ డౌట్ ఉంటే ఏమన్నా ఏదన్నా డెఫిషియన్ చూస్తే డాక్టర్ గారు సప్లై చేస్తాడు బయట నుంచి, దానికంటే ఇంకేం ప్రూఫ్ కావాలి మనకు. భూమిలో నుంచి వస్తుంది ఐరన్, ఒక్కొక్క ఆకుకూర తింటే బాగా ఐరన్ ఉంటుంది అన్నాడు. ఆకుకూరకు ఐరన్ ఎక్కడి నుంచి వచ్చిందండి చెప్పండి మీరే, భూమిలో నుంచి వచ్చింది కనుక అక్కడ భూమిలో నుంచి వచ్చిన ఆకుకూరను తింటే నీకు ఐరన్ వస్తుంది కనుక ఈ ఐరన్ డెఫిషియన్సీ ఇక్కడ ఉంది కనుక దానికి దిగి సరిపోతుంది అప్పుడు అన్నాడు. ఎందుకంటే ఐరన్ డైరెక్ట్గా తినలేవు కదా, అర్థమైందా. ఈ విషయం గుర్తుండాలి మనకు, ఉండదే మన కొడుకేంటి కూతురు ఏమిటి భార్య ఏమిటి భర్త ఏమిటి పంచభూతాల కలయిక, ఆ పంచభూతాల కలయికకి షేప్ వచ్చేసింది ఆకారం, ఆకారం రాగానే నామకరణం, మా అబ్బాయికి నామకరణం చేస్తున్నాను రండి, పంచభూతాలకి నామకరణం చేస్తున్నావు. పంచభూతాలు పంచభూతాలుగా కాకుండా వేరేగా కనపడుతున్నాయి, వాకింగ్ ఫైవ్ ఎలిమెంట్స్ అంటారు. అందుకని పంచ భౌతిక శరీరం అంటారు, భౌతిక శరీరం అంటే అర్థమైందే. కనుక ఈ ఐదు భూతాలతో చేయబడిన ఈ శరీరానికి దీనికి స్నో రాసి పౌడర్ రాసి ఆయిల్ అప్లై చేసి ఆహా ఎంత అలంకరణ చేస్తాం, దేనికో తెలుసా, పంచభూతాలకి. నమ్మ శక్యం అవుతున్నదా, కొంచెంసేపు కూర్చొని ఆలోచించండి ధ్యానం చేయండి, ఐదు పంచభూతాల కంటే వేరే కానే కాదు, ఆ పంచభూతాలనే పేరు ఏం పెట్టారు ఇప్పుడు? లక్ష్మి అండి మా అమ్మాయి పేరు, మహాలక్ష్మి అండి, సత్యనారాయణ అండి మా అబ్బాయి పేరు అన్నాడు. సత్యనారాయణ ఎక్కడున్నాడు? ఆకాశం, వాయు, అగ్ని, ఆపహ, పృథివీ. కార్యం ఈ శరీరం అనేది లేదు అసలు. యాక్చువల్గా పంచభూతాలే శరీరంగా మారినాయి, అది మాయ నామరూపం. కనుక ఈ శరీరం మీద ఆధారపడినా కూడా దుఃఖమే మిగులుతుంది. మరి ఏం చేయమంటారండి అన్నాడు. ఏం చేయమంటామేమిటి? అది సత్యం కాదని తెలుసుకో. తర్వాత ఆయన ఏం చేశాడు? అన్ని సృష్టించాడు. ఇప్పుడు అన్ని పేర్లు అన్ని వస్తువులు సృష్టి చేసి ఏం చేశాడట? వ్యాక్రియతే అసౌ నామాయ ఇదం రూప ఇది. ఈ యొక్క ఈ వ్యాకృతానికి కనపడిన వాటికి ఈ పేరు, దీనికి ఈ పేరు, దీనికి ఈ నామకరణం అని పేరు పెట్టుకున్నాం. పేరు పెట్టిన తర్వాత ఏం చేశాడు? సహ ఏష ఇహ ప్రవిష్ట. ఇది రెండో పాఠం. బ్రహ్మసత్యం జగన్ మిథ్య తెలుసుకున్నామండి ఇప్పుడు ఇంతవరకు. ఆ మిథ్య అయినటువంటి ప్రపంచం నామరూప ప్రపంచం మీద ఆధారపడవాకు, సత్యమైన బ్రహ్మం మీద ఆధారపడు, ఆ పరమాత్ముడి మీద ఆధారపడు. ఆ సత్యమైన దాన్ని పట్టుకుంటా, బంగారం పట్టుకుంటామా గొరుసు పట్టుకుంటామా? హరిద్వార్లో నదిలో స్నానం చేసేటప్పుడు గంగానదిలో ఆ ప్రవాహం విపరీతంగా ఉంటుంది. అక్కడ వాళ్ళు ఘాట్ ఘాట్కి ఒక ఘాట్ ఉంటుందన్నమాట, అక్కడ గొలుసు కడతాడు, ఇనప గొలుసు మెట్టు దగ్గర. ఆ మెట్టు దగ్గర ఆ గొలుసు కట్టినప్పుడు పట్టుకోవాలి, పట్టుకోకుండా నీడలు దిగామంటే కొట్టుకుపోతావు, ఎక్కడో తేలుతావు పోయి ఆశీలో. అందుకని గొలుసు పట్టుకొని మూడు మునుగులు మునగాలి. ఈ నామరూప ప్రపంచం అంతా కూడా నీటి ప్రవాహం లాంటిది. ఈ పరమాత్మని పట్టుకోకుండా మునిగామంటే దిగులు, చింత, బాధలు, అన్ని సమస్యలే. జీవితాంతం సమస్యలతో ఉంటాం. ఆ పరమాత్మని పట్టుకున్నాం అనుకో, హాయిగా స్నానం చేసి నీళ్ళల్లో చక్కగా ఆనందంగా బయటకు వస్తాం. అదేవిధంగా ఈ నామరూప ప్రపంచం కూడా ఆనందంగా అనుభవించు. దీనిలో కొంత ప్రయోజనం ఉన్నది. ఈ ప్రపంచంలో కొంత మనం సమాజానికి సేవ చేయటం, కుటుంబంలో ఉన్న వ్యక్తులకు సేవ చేయడం, సేవ చేసి ఎదిగి చిత్తశుద్ధిని పొందు. అట్లనేది మాయా ప్రపంచం, పనికిరాని ప్రపంచం అని చెప్పి తిట్టకూడదు. చక్కని ప్రపంచం భగవంతుడు సృష్టి చేసినటువంటి కనుక ఈ ప్రపంచం, దీంట్లో మనం ఎదగాలి. ఇంట్లో ఉన్న వ్యక్తులకి సేవ చేయడం వలన, సమాజానికి సేవ చేయడం వలన, ఈ ప్రపంచం నామరూపాలతో మనం వ్యవహారం చేయడం వలన మనం ఎదుగుతాం. మనసు ఎదుగుతుంది, మెచ్యూరిటీ వస్తుంది, వచ్చి చిత్తశుద్ధిని పొందాలి. అందుకోసం ఇచ్చాడు ఈ శరీరాన్ని భగవంతుడు, అందుకోసం ఇచ్చాడు ఈ ప్రపంచ నామరూప ప్రపంచాన్ని మన ముందు. అలా తెలుసుకోవడం వలన, చిత్తశుద్ధి రావడం వలన తర్వాత ఇది పాఠం అర్థమవుతుంది. ఏమిటి తర్వాత పాఠం? జీవో బ్రహ్మ ఇవ నాపరహ అన్నారు. బ్రహ్మ సత్యం జగన్ మిథ్య. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? పరమాత్మ నామరూపాలు సృష్టి చేసి పరమాత్ముడే అందులో ప్రవేశించాడు. ప్రవేశించడం అంటే ఏంటి? ప్రవిష్ట అంటే ప్రవేశం. అంతటా ఉండేవాడు ఎట్లా ప్రవేశిస్తాడండి? ఇప్పుడు కుండమరి వాడు కుండ చేశాడు. కుండ చేయంగానే ఈ ఆకాశం చోటు కుండలో ప్రవేశించిందా? కుమ్మరివాడు కుండ చేస్తున్నప్పుడు ఆకాశం కొంచెం వెయిట్ చేస్తున్నది బయట, చేసి నువ్వు కుండ తయారు చేయి, నేను వచ్చి కూర్చుంటా లోపల, నేను ప్రవేశం చేస్తాను, ఆకాశ ప్రవేశం అంటారా? ఆలోచించండి కొంచెం. ఈ కుండ చేసిన తర్వాత ఆకాశం అంటే చోటు, ఈ చోటు వచ్చి ప్రవేశించిందా లేక కుండ చెయ్యంగానే ఆకాశం లభిస్తున్నదా, ఈ చోటు లభిస్తున్నదా? కుండ చేసిన తర్వాత ఈ చోటు వచ్చి ప్రవేశించిందా లేక కుండ చెయ్యగానే ఆకాశం లభిస్తున్నదా? ఆకాశం అంటే చోటు, ఈ చోటు లభిస్తున్నదా? ఏది కరెక్ట్? చోటు లభించడమే కరెక్ట్. ఎందుకని? ఆకాశం అంతటా ఉన్నది, ఒక చోట లేకుండా ఇంకొక చోట ఉంటే అది ప్రవేశించాలి. ఇప్పుడు మనం గృహప్రవేశం చేస్తాం, ఎందుకంటే మన ఇంట్లో లేవు, బయట ఉన్నాం మనం, అందుకని గృహంలో ప్రవేశించాలి మనం. కానీ ఆకాశం అట్లా కాదే, అంతటా ఉన్నది కదా ఆకాశం, కనుక అది ప్రవేశించక్కర్లేదు. మరి ప్రవిష్ట అంటోంది ఉపనిషత్తు. పరమాత్మ శరీరాన్ని సృష్టించి శరీరంలో ప్రవేశించాడు అంటున్నది అన్నాడు. ప్రవేశించడం అంటే దాన్ని ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టుకో, ఎంట్రీ అంటే యాజ్ దో ఎంట్రీ, ప్రవేశించినట్లుగా అని అర్థం. ప్రవేశించినట్లుగా. అంటే ఉపలబ్ధి, లభిస్తున్నది, లభించే చోటు అది ప్రవిష్ట అంటే. అబ్బాయి అమ్మాయో కడుపులో పిల్ల శిశు అవస్థలో ఉన్నప్పుడు ఆత్మ ప్రవేశిస్తుందట, ప్రవేశించదు. మూడో నెల నాలుగో నెల రాగానే ఆ జీవుడు ఆత్మ వచ్చి లోపల ప్రవేశిస్తుందంటాడు. ఆత్మ ఆల్రెడీ ఉన్నది, శరీరం బాగా రాగానే పెరగగానే అది వ్యక్తం అవుతుంది, అంతే తేడా. సరే, ఇప్పుడు అర్థమైంది కదా ప్రవేశించడం అంటే. ఇలా ప్రవేశించిన తర్వాత తర్వాత కథ ఏమిటి, మరి ఈ పరమాత్ముడే ఈ శరీరంలో ప్రవేశించాడు. ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న ఆకాశం అంతా కూడా మహాకాశం అండి, టోటల్ స్పేస్ మహాకాశం. ఈ కుమ్మరివాడు కుండ చేయంగానే పాట్ స్పేస్ అయిపోయింది, ఇది పేరు మారిపోయింది. ఇప్పుడు ఈ హాల్ కట్టకముందు మామూలుగా చోటు ఉన్నదండి, ఈ హాల్ రాగానే ఈ స్పేస్కి ఏం పేరు వచ్చేసింది, హాల్ స్పేస్. హాల్లో స్థలం ఉందండి అంటాం. స్థలంలో హాల్ ఉందా, హాల్లో స్థలం ఉండాలి. అంతా ఉన్న స్థలంలో ఆకాశంలో హాల్ ఉన్నది, అదేవిధంగా అంతా ఉన్న ఆకాశంలో పాట్ ఉన్నది, కానీ పాట్లో ఆకాశం లేదు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాం, పాట్ స్పేస్ పావం. ఆ స్పేస్కి ఈ కుండవాడు కుమ్మరివాడు కుండ చేయంగానే దానికి పాట్ స్పేస్ అని పేరు పెట్టాం. ఈ పాట్ స్పేస్ అనేది స్పేస్కి స్వతహాగా వచ్చిందా, పాటు వల్ల వచ్చిందా, ఈ కుండ వల్ల వచ్చింది. ఈ కుండ లేకపోతే ఈ పాట్ స్పేస్ అనేది ఉంటుందా, ఈ కుండ చోటు అనేది ఉంటుందా? ఒరే కుండలో ఎంత చోటు ఉందిరా అని అడుగుతాడు. కుండలో ఎంత చోటు ఉంది అంటే కుండ ఎక్కడుంది అసలు, చోటులో ఉంటే. కానీ మనం ఎంత ఉపయోగించుకుంటున్నావో చూడండి సృష్టిని. కనుక పాట్ స్పేస్ అనేది లేదు, టోటల్ స్పేస్కి పార్ట్ వల్ల పార్ట్ స్పేస్ అని పేరు పెట్టాం. అదేవిధంగా పరమాత్మ ఈ శరీరం రాగానే పరమాత్మ లభిస్తున్నాడు. ఇక్కడ లభిస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆయనకి జీవాత్మ అని పేరు పెట్టేశాం, జీవాత్మ. సరి, బాగుందండి కథ. కథ కాదు, నిజం. పరమాత్ముడు ఎప్పుడైతే ఈ శరీరంలో ప్రవేశించాడో మర్చిపోయినాడు, తాను పరమాత్మని అని మర్చిపోయినాడు. పరమాత్ముడిగా ఉన్నంతసేపు ఆయనకు విక్షేపశక్తి ఉన్నది, కానీ మాయాశక్తి విక్షేపశక్తి, ఆయనకు ఆవరణ శక్తి లేదు. పరమాత్ముడిని ఆవరించదు మాయాశక్తి, ఆవరించదు. విక్షేపశక్తి అనేటువంటి మాయకు రెండు శక్తులండి, విక్షేపశక్తి, ఆవరణ శక్తి. ఈ పరమాత్ముడు మాయాశక్తిని ఉపయోగించేటప్పుడు, ఆ పరమాత్ముడికి విక్షేపశక్తి ఆయన ఉపయోగిస్తున్నప్పుడు, ఆ ఆవరణ శక్తి మాయ యొక్క ఆవరణ శక్తి ఆయన ఆవరించదు. ఎప్పుడైతే ఈ శరీరం వచ్చిందో అంతటా ఉన్న పరమాత్మ ఇక్కడ లభ్యం అవుతున్నప్పుడు ఆయనకి జీవాత్మ అని పేరు పెట్టేశాం. ఈ జీవాత్మ అని పేరు పెట్టంగానే ఏమైపోయింది, ఆవరణ శక్తి కూడా అటాక్ అయింది, ఆవరించేసింది ఆయన్ని. మాయాశక్తి ఆయన్నే ఆవరించింది, ఆయనే సృష్టి చేశాడు ఈ శరీరంలో రాగానే. అంతకే కదండి అంతటా ఉన్న ఆకాశం ఇందులోకి రాగానే చిన్న ఆకాశం అని పిలుస్తామా లేదా, చిన్న ఆకాశం. ఆకాశం చిన్న ఆకాశమా, ఆ చిన్న అనే పేరు ఎందుకు వచ్చింది, కుండ వల్ల వచ్చింది. అదేవిధంగా పరమ ఆత్మకి జీవాత్మ అని పేరు వచ్చింది. అంతవరకు వస్తే పర్వాలే, తర్వాత ఏమైంది తెలుసా, జీవాత్మ అని అవ్వగానే ఆ ఆవరణ మాయా యొక్క ఆవరణ శక్తులను చూసారా, అది ఆవరించేసి పరమాత్మని, నేను పరమాత్మ ఈ శరీరంలో జీవాత్మగా ఉన్నాను అని గుర్తు లేకుండా చేసేసింది. మాయలో పడిపోయినాడు పరమాత్మ, పడిపోయి ఏం చేస్తున్నాడు, జీవుడిగా నాకు పుణ్యం పాపం దిగులు చింత అని బాధపడుతున్నాడు. తానే సృష్టి చేసింది. మన పిల్లలు చూడండి, వాడు బోర్ల పడతాడు, బోర్ల పడి ఈ చెయ్యి పొట్ట కింద పడుతుంది, తన చేయి శరీరం కింద తన చేయి పడితే తీసుకోలేడు పిల్లవాడు. చూసారా, ఏడుస్తాడు, ఒరే నువ్వెందుకురా బోర్ల పడాలి అంటే, బోర్ల పడ్డాడు, పడి తన శరీరం కిందనే తన చేయి పడింది, పడితే వాడు తీసుకోలేక ఏడుస్తాడు పిల్లవాడు. ఇంకో పిల్లవాడు ఏం చేస్తాడంటే, వాడి జుట్టు వాడే పీక్కుంటుంటాడు, పీక్కుని ఏడుస్తుంటాడు, నీ పీక్కోడు ఎందుకు ఏడవడం ఎందుకంటే అది మాయ. అట్లాగే పరమాత్ముడు ఈ శరీరాన్ని సృష్టి చేశాడు, చెయ్యగానే తాను జీవాత్ముడైపోయినాడు ఈ శరీరంలో. అయిపోయి మర్చిపోయినాడు. నేను పరమాత్మని సృష్టి చేశాను, ఈ శరీరాన్ని, ఈ శరీరాల్లో నేను ఆత్మని లభిస్తున్నాను, జీవాత్మగా అనే సంగతి మర్చిపోయి, పరమాత్ముడనే సంగతి మర్చిపోయి జీవాత్మగా భావిస్తూ నేను పుణ్యం చేశాను, పాపం చేశాను, నరకానికి వెళతానేమో భయం, బాధ, దిగులు, చింత, నాకు మరణం ఉంది, నాకు రోగం ఉంది, నాకు కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయని బాధపడుతున్నాడు. ఎవరు? పరమాత్మ. అది ఎట్లా అండి? పరమాత్మ ఎట్లా బాధపడతాడు? ఎట్లా బాధపడతాడంటే ఆయనే సృష్టి చేసి ఆయనే జీవాత్మగా అయిపోయి మర్చిపోయినాడు. ఉదాహరణకి కళని మనం సృష్టి చేస్తామా లేదా? కళల్ని సృష్టి చేసిన వాడు ఎవడండి? మనమే. ఈ మెలకువతో ఉన్నవాడే నిద్రలోకి పోగానే నిద్రాశక్తి వల్ల కళలోకి వెళ్ళిపోయినాడు. కలకనేవాడికి కళలో కళ కళ్ళ కాదు అని చెప్పాను. ఫర్ డ్రీమర్ ఇన్ డ్రీమ్, డ్రీమ్ ఈజ్ నాట్ డ్రీమ్. డ్రీమ్ ఈజ్ నాట్ ఎ డ్రీమ్ ఫర్ డ్రీమర్ ఇన్ డ్రీమ్. డ్రీమ్ ఈజ్ నాట్ ఎ డ్రీమ్ ఫర్ డ్రీమర్ ఇన్ డ్రీమ్. కలగనే వాడికి కళలో కళ్ళ కళ కళ్ళ కాదు అంటే అబద్ధం కాదు, నిజం. మనం కలగంటున్నామా? ఏమండి, కలగనేటప్పుడు కళ కళని తెలుస్తున్నదా? కలగనేటప్పుడు కళ కళ్ళ కాదు. కళ్ళ అంటే ఏంటి? అబద్ధం కాదు. ఎవరికి? కలగనేవాడికి. వాడే కళ సృష్టి చేసుకుంది. సృష్టి చేసి మనస్సు ద్వారా మర్చిపోయినాడా లేదా? మర్చిపోయి పీడకలు వచ్చి అరిచాడా లేదా? పరుసు పోగొట్టుకొని పరిగెట్టాడా లేదా? పులి పరిగెడుతోందని చెప్పి కింద పడ్డాడా లేదా? ఏడ్చాడా లేదా? తాను కళను సృష్టించుకొని తాను ఎందుకండి ఏడవడం? చెప్పండి మీరే. తన కళను తాను నిద్రాశక్తి చేత సృష్టించుకొని కళలో భయపడడం ఎందుకు? దిగులు పడడం ఎందుకు? ఏడవడం ఎందుకు? ఎందుకు మర్చిపోయినాడు? తానే కళను సృష్టించానని మర్చిపోయినాడు. ఎందుకు మర్చిపోయినాడు? తానే సృష్టి చేశానని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మేలుకోవాలి. మేలుకున్న తర్వాత ఆ కలగనేవాడు చిన్నగా ఆ మేలుకునేవాడు అవుతాడా? ఎంత సమయం పడుతుంది మేలుకునేవాడు అవ్వడానికి? ఎన్ని నిమిషాలు పడుతుంది? ఎన్ని సెకండ్లు పడుతుంది? నో టైం. ఎందుకంటే కలగనేవాడే మెలకుతో ఉన్నవాడు, మెలకుతో ఉన్నవాడే కలగనేవాడు, వేరు కాదు. కనుక కలగనేవాడు కళని నిజమనుకుంటాడు. అక్కడ ఏమి శక్తి? నిద్రాశక్తి. అదేవిధంగా ఇక్కడ మాయాశక్తి వలన పరమాత్ముడే ఈ నామరూపాలన్నీ సృష్టించి, ఆ నామరూపాలన్నీ సృష్టించగానే తాను ఇక్కడ అంతటా ఉండడం వల్ల ఇక్కడ లభ్యమవుతున్నాడు. ఇక్కడ లభ్యమవుతుండగానే జీవాత్మని పేరు వచ్చేసింది. జీవాత్మని పేరు రాగానే తాను పరమాత్మనని మర్చిపోయినాడు. మర్చిపోయి ఉదయం నుంచి సాయంత్రం దాకా వారం రోజులు, నెల రోజులు, సంవత్సరాలు, దశాబ్దాలు, జన్మ జన్మలు దిగులు పడుతూ వ్యాధి, నాకు బాధ, కష్టం, నా కష్టాన్ని అర్థం చేసుకునేవాడే లేట. ఎవరు? పరమాత్మ చెప్తున్నాడు. జీవో బ్రహ్మ ఇవ నాపరహ. ఈ జీవుడు బ్రహ్మమే, పరమాత్ముడే అయి ఉన్నాడు. ఎప్పుడు తెలుస్తుంది అది? బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అని తెలిసినప్పుడు ఈ జీవుడు పరమాత్ముడని తెలుస్తుంది. ఈ జగత్తు సత్యం అనుకున్నంతసేపు కళలో ఉన్నట్లే మనం. ఇదొక కళ. కలగనేవాడికి కళ కళ్ళ కాదని చెప్పానా? కనుక శ్లోకం ఏం చెప్పిన తర్వాత, దేహో దేవాలయ ప్రోక్త. ఈ దేహం దేవాలయం. ఇందులో పరమాత్ముడు జీవాత్ముడుగా ఉన్నాడు. జీవో దేవ సనాతన. ఈ జీవుడు సనాతనుడైనటువంటి పరమాత్ముడే. త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం. దేవునికి నిన్నటి పూలన్నీ తీసేస్తాం, తీసేసి క్రొత్త పూలు వేస్తాం. అదేవిధంగా ఈ దేహంలో ఉన్నటువంటి జీవాత్ముడనే పిలువబడుతున్నటువంటి పరమాత్ముడిని తెలుసుకొని, తెలుసుకోవాలంటే ఏం చేయాలి? త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం. అజ్ఞానం అనే పాత పూలని తీసేసి ఆయన ఎలా అలంకరించాలి? సోహం భావేన పూజయేత్. త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. ఆయన నిజంగా ఎలా పూజించాలి ఈ శరీరంలో ఉన్న ఆయన్ని? అహం పరమాత్మ, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అని పూజ చేయాలి ఆయనకి. లేకపోతే అహంకారంతో ఈ శరీరం సత్యం అనుకొని, ఈ నామరూపం సత్యం అనుకొని మనం పరమాత్మ ఎక్కడో ఉన్నాడు అని చెప్పి ఈ శరీరాన్ని తిట్టుకుంటూ, ఈ శరీరం వలన మనకు బాధలు కలుగుతున్నప్పుడు ఆ వాటిని తిడుతూ, ఎందుకు ఇట్లాంటి సృష్టి చేశాడని చెప్పి భగవంతుడిని తిడుతూ అప్పుడప్పుడు ఆయన మీద కోపగించుకుంటూ, అజ్ఞానం అనేటువంటి ఆ ఎండిపోయినటువంటి సారం లేనటువంటి అహంకారం అనమాట. అది సారం లేనటువంటి అహంకారం అనేది ఎండిపోయిన మాల లాంటిది. అట్లాంటి అహంకారాన్ని పట్టుకొని మనం ఈ సనాతనుడైనటువంటి పరమాత్ముడు, జీవాత్మగా పిలువబడుతున్న ఈ జీవాత్మని మనం అహం బ్రహ్మాస్మి అని అలంకరించకుండా బయట అలంకరిస్తున్నాం. కొబ్బరికాయలతో నిమ్మకాయలతో ఆయన్ని పూజించి, ఆయనకు పట్టు వస్త్రాలు కట్టి, ఆయనకు మాలలేసి, ఇక్కడ మాత్రం మురికి 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 మనస్సుని కోపం అహంకారం ఈర్ష్యలతో ఉంచి ఈ శరీరంలో ఏమండి ఈ జీవుడు జీవాత్మ పరమాత్మనని తెలుసుకోకుండా శరీరానికి ఉన్నటువంటి మరణ ధర్మాన్ని తానుగా తనకున్నదని భావిస్తున్నాడు, శరీరానికి ఉన్న వ్యాధిని తనకున్నదిగా భావిస్తున్నాడు, తనకున్నట్లుగా భావిస్తున్నాడు, శరీరానికి ఉన్నటువంటి అన్ని దోషాలను తనకున్నట్లుగా భావిస్తున్నాడు. దేనివలన? అక్కడ నిద్రాశక్తి కలగనేవాడు పులిని చూసి పడిగెడుతున్నాడు కలలో. సృష్టి చేసింది వీడే, పడుకున్నవాడే. అక్కడ నిద్రాశక్తి, ఇక్కడ అజ్ఞాన శక్తి, అవిద్య అజ్ఞానం. క్లాసుకు వచ్చి కూర్చోండిరా వినండిరా అంటే స్వామిని ఎప్పుడు చెప్తూనే ఉంటారు 360 రోజులు. మనం ఎంత బిజీ అన్నా, ఎంత బిజీ మేము, మాకు చాలా పనులు ఉంటాయండి, అవన్నీ పూర్తి చేసుకుని అప్పుడప్పుడు వస్తాం. అప్పుడప్పుడు వస్తావేంటి? నువ్వు పరమాత్మవి, నీ పరమాత్మ స్వరూపాన్ని గుర్తు చేయడానికి గురువు కూర్చొని ఉన్నారు అక్కడ. నీ దిగులు చింత భయం అన్ని తొలగించడానికి గురువు కూర్చొని ఉన్నారు. ఆ సమయాన్ని వృధా చేసుకుంటావా అని అడుగుతున్నది శాస్త్రం. త్యజేది అజ్ఞాన నిర్మాల్యం. ఎప్పుడైతే అజ్ఞానం పోతుందో సహా పరమాత్మ అహమేవ, మర్చిపోయినాను నేను. అక్కడ మెలకువతో రాగానే అయ్యో కళ ఇదంతా, ఇది కళ అని తెలిసిపోయింది. మెలకు రాగానే అయ్యో నిజం అనుకున్నానండి, పరుసు పోతే నిజం అనుకున్నాను కళ్ళు. పొద్దున్న లేవగానే ఇంట్లో ముట్టు చూసుకుని డబ్బులన్నీ ఉన్నాయి. మెలకు వచ్చే వరకే కళ వలన భయం ఉంటుంది, కళలో వచ్చే భయాలు ఉంటాయి. జ్ఞానం వచ్చే వరకే దిగులు చింత భయం శోకం అన్నీ ఉంటాయి. కనుక ఇప్పుడు ఎవరికి దిగులు చింత ఉంటుంది తెలుసా? తాను పరమాత్మనని తెలుసుకోని వాడికే దిగులు చింత. అజ్ఞానం ఉన్నంతసేపే దిగులు చింత. ఎన్ని ఉపనిషత్తులు చదివినా, ఎన్నిసార్లు చదివినా గీత, జ్ఞానం రావడం లేదంటే ఆ మాయా మోహం, మాయా చేసేటటువంటి శక్తి. ఆ పరమాత్ముడు తానే పరమాత్మనని మర్చిపోయినాడు చూడండి. అఘటిత ఘటన పటీయసి మాయా అన్నారు. ఆవరణం శక్తి ఆవరించేసింది, ఆవరించి పరమాత్ముడు మర్చిపోయినాడు. తాను పరమాత్మనని మర్చిపోయి జీవాత్ముడిగా భావిస్తూ దిగులు పడుతూ చింతలతో బాధతో ఉన్నాడు ఇప్పుడు. అందుకని గురువు చెప్పాలి నువ్వు ఏమిటని. తర్వాత మంత్రం చూడండి, తర్వాత లైను చదువుతాం. నఖాగ్రిభ్యః యథా క్షుర క్షురధానీం అవహితః స్యాత్ విశ్వంభరో వా విశ్వంభరకులాయే తం న పశ్యంతి. ఈ రెండవ పాఠంలో ముఖ్యమైన విషయం, సూక్ష్మమైన విషయాన్ని చెప్తున్నారు. ఏమిటంటే ఆ నఖాగ్రేభ్యః, ఆయన ఈ శరీరంలో ప్రవేశించాడు అనడానికి ఏమిటి ప్రమాణం? చైతన్యం, చిత్, సెన్షియన్సీ, ఎరుక. ఇలా గిచ్చి చూడండి చెయ్యిని, అబ్బా స్పర్శ తెలుస్తున్నది. దీన్ని విశేష చైతన్యం అంటారు. ఆయన సామాన్య చైతన్యంగా అంతటా ఉన్నాడు. ఈ శరీరంలో ప్రవేశించాడు అనగానే ఏమండి ఎలా ప్రవేశించాడో చెప్పండి, ఎక్కడుంటాడంటారు? ఎక్కడుంటాడంటావా? చిత్తు రూపంగా ఉన్నాడు, చైతన్య రూపంగా ఉన్నాడు. ఇక్కడ ఎరుక రూపంలో ఉన్నాడు, కాన్షియస్నెస్ రూపంలో ఉన్నాడు ఆయన. ఆ నఖ అగ్రేభ్య అంటే ఈ గోళ్ళ నుంచి, ఈ వెంట్రుక మొదలు నుంచి ఈ గోరు అంచు వరకు, గోళ్ళకి వెంట్రుకలకి అక్కడ లేడు, చిత్తు లేదు అక్కడ. అందుకని దానికి గిచ్చినా కట్ చేసినా, నెయిల్ కట్టర్ పెట్టి కట్ చేసినా కూడా నిప్పు ఉండదు. అది కాస్త పైకి లోపలికి పోయిందనుకోండి చర్మం దగ్గరికి, ఇంకా అప్పుడు ఉండదు, 3 రోజులు బాధపడతాం, ఒకరోజు కాదు. వెంట్రుకలకు కూడా చైతన్యం వ్యక్తం కాదు, కానీ ఇక్కడ వ్యక్తం అవుతుంది శరీరంలో. అందుకని వెంట్రుకలు కట్ చేసినా కూడా ఏం బాధ ఉండదు. అదే మళ్ళీ వెంట్రుకలు పీకండి, ఐబ్రోస్ పీకుతుంటారు చూసారా, అప్పుడు మంట పుడుతుంది ఇంకెందుకు వాళ్ళకి, ఓ చాలా మంట. ఈ పెడిక్యూర్ చేసే వాళ్ళందరికీ తెలుస్తుంది, చేయించుకునే వాళ్ళకి. ఆ శరీరంలో చేతనం అది, అందుకని చేతనం శరీరం అంతా ఉన్నది. సామాన్య చైతన్యం శరీరం అంతా ఉన్నది ఎరుక, విశేష చైతన్యం ఆ ఇంద్రియాలు పనిచేసేటప్పుడు అక్కడ వ్యక్తం అవుతూ ఉంటుంది. ఇప్పుడు నన్ను చూస్తున్నారు మీరు కళ్ళతో, ఆ కళ్ళల ద్వారా ఎక్కువగా మీ యొక్క విశేష చైతన్యం వ్యక్తం అవుతోంది. అలా అవుతున్నప్పుడు టక్కున దోమ వచ్చి కుట్టింది అనుకోండి, మళ్ళీ అక్కడ విశేష చైతన్యం, శబ్దం వింటున్నారు విశేష చైతన్యం. అందుకని సామాన్య చైతన్యంలోనే విశేష చైతన్యం ఉంటుంది. ఎట్లాగైతే సంగీత విద్వాంసుడు సంగీతం పాడేటప్పుడు తంబుర శృతి సాపాస ఉంటూనే ఉంటుంది, సాపాస సాపాస, ఈ సాపాస శృతి సామాన్య చైతన్యం లాంటిది. దాని ఆ సాపాస ఆధారంగా ఆయన స్వరాలు పలికిస్తాడు, రాగాలు. ప్రతి రాగం విశేష చైతన్యం లాంటిది, విశేష చైతన్యం రాగం లాంటిది, సామాన్య చైతన్యం తంబుర శృతి లాంటిది. అర్థమైందా? కొంచెం అర్థమైందండి. ఆనఖాగ్రేభ్య ఈ విశేష చైతన్యం క్షురాక్షురధానే, ఈ బార్బర్ ఉంటాడు చూసారా మంగలివాడు, వాడికి ఒక బాక్స్ ఉంటుంది బ్యాగ్, అందులో ఆ కత్తి ఉంటుంది అన్నమాట. కరెక్ట్గా ఎన్నో ఉంటాయి అందులో, కరెక్ట్గా అందులో ఒక కత్తి ఉంటుంది. క్షుర అంటే మంగలివాడు, క్షురకర్త, క్షౌరం చేసేవాడిని. క్షురధానం అంటే వాడి బ్యాగ్. ఇది ఉదాహరణ చెప్తుంది ఏంటంటే ఉపనిషత్తు అంటే, స్వామీజీ జోక్గా అంటుంటారు, సన్యాసులందరూ క్షవరం చేయించుకుంటుంటారు కదా, ఉపనిషత్తు సన్యాసుల్ని మనసులో పెట్టుకొని మాట్లాడింది, అందుకని ఆ క్షవరం చేసేటప్పుడు క్షురధానం అంటే ఆ బ్యాగ్లో రేజర్ అంటారు దాన్ని, రేజర్ కత్తి, క్షవరం చేసేటటువంటి ఉంటుంది కదా, అది ఎట్లా ఉందో ఆ బ్యాగ్లో అట్లా పరమాత్మ ఈ శరీరంలో ఉన్నట్ట అన్నట్లుగా ఈ శరీరం అంతా ఉన్నాడు, అందులో ఒక విశేష చైతన్యంగా లభ్యం అవుతున్నాడు. క్లిప్పులో విశేష చైతన్యంగా లభ్యం అవ్వడం లేదు ఆయన, సామాన్య చైతన్యంగానే ఉన్నాడు. అందుకని క్లిప్పుకి నొప్పి ఉండదు. మన వెంట్రుకలకే నొప్పి లేదు, గోళ్ళకే నొప్పి లేదు, అందుకే బార్బర్ షాప్కి పోతారు, సెలూన్ షాప్కి. నొప్పి ఉందంటే ఎవడంటే జుట్టు తీయించుకుంటాడు, నొప్పి ఉంటే గోళ్ళు తీస్తామా, తీయం కదా. ఎన్ని చిన్న చిన్న ఉదాహరణలు చెప్తూ మనకు బోధిస్తుంది పాపం ఉపనిషత్తు. అంత బోధించినా కూడా మన స్టాండర్డ్గా మెయింటైన్ చేస్తాం, ఏమిటి ఇగ్నోరెన్స్. ఆ జ్ఞానం పొందాలంటే ఎంతో సుకృతం కావాలి. అందుకని మన అహంకారాన్ని ముందు కట్ చేయాలి. అహంకారం పోయినప్పుడే ఈ జీవాత్ముడు పరమాత్ముడు అనే విషయం అవగతమవుతుంది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.